ఎక్కడెక్కడ పోయి అక్కడ అక్కడ నిలిచిపోతుందో మనసు. చూడండి, ఆత్మధ్యానం చేస్తూ ఉండగా, యోగ సాధన చేస్తూ ఉండగా మనకెవరో జ్ఞాపకం వస్తారు. ఆ జ్ఞాపకం వచ్చిన వారు వాళ్ళు అన్న మాటలు మనకు జ్ఞాపకం వస్తాయి, మనసు బాధగా ఉంటుంది. అప్పుడు ఆ విషయం ఏం చేయాలి? ఇప్పుడు ఆ కంచి తీసుకొచ్చి ఆ రూపంగా ఉన్నది పరమాత్మయే కదా. అలాగే కూతురు ఎక్కడో అత్తారింట్లో ఉందనుకోండి, ఏదో అత్తగారు ఏదో అంటున్నారని చెప్పి ఆవిడ బాధపడితే ఏ ఫోన్ వచ్చేసింది అనుకోండి, మన మనసు ఎక్కడ ఉంటుంది? ఆ సంఘటన మీద ఉంటుంది, ఎలా ఉందో, ఏం కష్టాలు పడుతుందో అని. సర్వము పరమాత్మ అయి ఉండగా వారేదో కష్టాలు పడుతున్న కష్ట సుఖాలు అందరికీ ఉంటాయి. మనం దిగులు పడితే ఉంటాయా లేకపోతే పోతాయా? ఎక్కడికి పోవు, చేయగలిగింది చేయటమే, అంతవరకే జరగవలసింది జరుగుతుంది. ఈ చేయటం జరగటం కూడా ఆత్మ యందు నిర్విషయ స్వరూపమే. సో ఆ సంఘటన నుంచి ఓ పరమాత్మ ఈ సంఘటనకి కారకుడుకు నివారకుడు కూడా నువ్వే కదా అన్న భావనతో మనసుని వెనక్కి తీసుకొచ్చి ఆత్మన్యేవ వశం, ఇది ఎక్కడెక్కడ నిశ్చలత్వం పొందుతోందో, ఆవేశం పొందుతోందో మనస్సుని, ఏమంటే సామాన్యంగా మనం గమనించమండి. కొంతమంది కనపడగానే డామ్డు మనం ఎగురుతాం, అతను చేసిన తప్పులు అదేంటయ్యా అట్లా ఎగురుతున్నావు అంటే, అతను చేసిన తప్పులు నీకేం తెలుసు, కొన్నేళ్ల క్రితం అలా చేశాడు, ఇదివరకు అలా మాట్లాడాడు, ఇదిగో ఇప్పుడు ఇలా చేశాడు, నా దగ్గర డబ్బు తీసుకున్నాడు ఇవ్వలేదు, నన్ను ఏదో దూషించాడు, నా గురించి ఎవరికో చెడుగా చెప్పాడు, ఈ విధంగా మనస్సు ఏం చేస్తుంటుందంటే అండి, వారి మీద కోపం, కొంతమంది మీద మమకారం, కొంతమంది మీద ఏమో ద్వేషం, కొంతమంది మీద అసూయ, ఈ విధంగా ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క అభిప్రాయంతో ఉంటుందండి. దానికి ఏవో కారణాలు వెతుకుతోంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? యోగ సాధన సాధకుడిని కూర్చున్నాడు కదండి, ఆత్మ ఎందు కదా మనస్సును లైన్ చేయించవలసింది. అందుకని ఏం చేస్తున్నాడు ఆయన, ఆ ఎక్కడెక్కడికి వెళ్తుందో ముందు గమనిస్తున్నాడు. మనం అసలు గమనించాం అలా పోవడానికి కారణం, అతను ఆ మాట అన్నాడు కాబట్టి. రాజా ఎప్పుడు రోడ్డు మీద పోతుంటే ఏంటి సార్, ఏంటి మనం వస్తారు మళ్ళీ రానంటారు, ఏం నాకు చాలా నచ్చలే, ఇట్లా అయితే నేను రానడే, ఊరిని దుంపదగా అనుకునే అనుకున్నాను. ఇప్పుడు అతని మీద కోపం వచ్చిందన్నమాట, ఈ కోపం ఇంటికి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకున్నప్పుడు అన్ని చోట్ల జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ మనస్సును తీసుకెళ్లి ఆత్మయందు స్థిరత్వం సంపాదించే సాధనలో ఉన్న రాజాగా కనపడుతున్నది పరమాత్మ నువ్వే కదా, నీకు వేరైన వస్తువు ఎక్కడుందా? కనుక రాజా నువ్వు ఏమన్నాను కానీ నీ రూప పరమాత్మయే నీ రూపముగా ఉన్నారు అని మనస్సుతో మననం చేసేసరికి ఏమవుతుందండి? ఆ కోపము ఆ తాపం, నేను ఎవరినన్నా అనలేదా, ఎవరి మీద కోపగించలేదా, అతనితో కోపగించాడని నాకేంటి, నేనేమన్నా తప్పు చేయకపోతే కదా. అందుకని అతన్ని కోపగించడం అనేది ఆ యోగ సాధనకు అట్లు. అతను పరమాత్మ యొక్క ప్రత్యక్ష పరమాత్మకు వేరైన వస్తువు లేదు కాబట్టి పరమాత్మయే ఆ రూపముగా ఉన్నారు అనే మననంతో ఇంకొంచెం సాధన చేయిస్తే, ఒకవేళ నాకు అలా అనిపించింది అనుకోండి, నేనేం చేస్తానంటే ఎప్పుడో ఎవరో నన్ను చాలా రోజు ఒక పై ఆఫీసర్ రోజు తిడుతుండేవారు. ఎప్పుడు నా ధ్యానం కూర్చో తర్వాత ఎప్పుడో అతను 10 సార్లు తిడితే 11వ సారి నువ్వు నాటకాలు వేస్తావు, యూనియన్ తరఫున స్వార్థపరుడివి అది ఇది ఏదో అనేవారు. సరే ఊరుకుని ఒకరోజు బరస్ట్ అవుతుండేవాడిని, మళ్ళీ 1 నెల రోజులకో 20 రోజులకో ఆయన సైలెంట్గా ఉండేవాడు, మళ్ళీ ఆ మందాన్ని తంటుండేవాడు. నాకు అలా ఇద్దరం కలిసి 1 సంవత్సరం పనిచేసాం, అయిపోయింది. ఆయన ఎక్కడో ట్రాన్స్ఫర్ అయిపోయాడు, నేను ఎక్కడో ట్రాన్స్ఫర్ అయిపోయాను, అయిపోయింది. ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం, ఎవరు గొడవ అయిపోయింది. ఇప్పుడు నాకు జబ్బు పట్టుకుంది, కళ్ళు మూసుకుని ఉంటే అతను నన్ను దూషించినది జ్ఞాపకం వస్తుంది. ఉన్ని దుంపదగా నేను యోగ సాధన చేస్తూ ఉంటే ఈ సంఘటన జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? భగవద్గీత చూస్తే వారు స్వామి ఒక ఉపాయం చెప్తున్నారు. ఏమని? ఆ సంఘటన నుంచి శనైహి నెమ్మది నెమ్మదిగా ఆత్మభావనతో వెనక్కి తీసుకొచ్చి, ఓ పరమాత్మ ఈ సంఘటనకి మీరు కదా కల్పించింది, వారిని ఎందుకు నేను అనుకోవటం, అది అందరూ చెడు కాదు మంచి కాదు, కానీ ఒకళ్ళతో ఒకళ్ళు చెడుగా ఉంటాం, ఇంకోళ్ళతో మంచిగా ఉంటాం, అంటే ఎవరు మంచి ఎవరు చెడు ఈ ప్రపంచంలో. సో ఇది ఆపాదిస్తూ గుర్తుంచుకోవాల్సిన సందర్భం కాదు. నెమ్మదిగా ఆ పరమాత్మ రూపంగా మీరున్నారు కదా అని అప్పుడప్పుడు ఎప్పుడైనా గుర్తుకొస్తే, ఓ పరమాత్మ ఈ రూపంగా ఉన్నది మీరే కదా అని చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం పెట్టండి. ఎందుకని? ఆ భావన నాకు కలిగి ఉండటమే జబ్బు. సంఘటన పెద్ద విషయం కాదు, అందరికీ జరుగుతాయిటువంటివి. ఇదేం పెద్ద విషయం ఏంటి? ఎవరికైనా ఒక మాట పడాల్సి వస్తూ ఉంటుంది, ఒక మాట అనాల్సి వస్తుంది, ఇదేమన్నా విచిత్రమా? ఇప్పుడు మీకు నేను ఆయన నన్ను అన్నాడు నా మనసు బాధేసిందని చెప్పాను, కానీ నేను ఫలానా ఆయన్ని అన్నాను ఆయనకు బాధేసి ఉండొచ్చు అని చెప్తానా? అవి నా జ్ఞాపకమే ఉండిచవదు. మనం అనేటప్పుడు జ్ఞాపకం ఉండదు, పడేటప్పుడు జ్ఞాపకం ఉంటుంది. అది అసలు ఎందుకంటే మెదడు యొక్క స్వభావం, మనసు యొక్క స్వభావం అది. నా తప్పులు నాకు కనిపించవు, లోకల్ తప్పులు కనిపిస్తాయి. ఎటు వచ్చి ఇప్పుడు స్వభావసిద్ధంగా ఆ సంఘటనను గుర్తు చేసుకోవడం వీక్నెస్ అన్నమాట. దానికి నిన్ను వర్తమానానికి సంబంధం లేదు. ఇప్పుడు మనం ధ్యానం చేసేటప్పుడు అప్పుడేదో అన్నాడు అనేది విషయమేనండి. ఏదో జరిగింది, మనం కొంతమంది అన్నాం, కొంతమంది మన అన్నారు, అయిపోయింది అది. ఇక ఆ సంఘటన అయిపోయింది, దానిలో అప్పుడు ఏమైనా జీతం ఇస్తారా, ఆ నెలకి జీతం తీసేసుకుందాం, అయిపోయింది. రైట్ నౌ దానికి స్థానమే లేదు. అయినా కూడా మనసు ఏం చేస్తుంది, నన్నంత మాట అంటాడా, నేను ఆ మాట మంచి, నేను నెమ్మదిగా చెప్పినా కూడా అరిచాడు, సాధపడ్డాడు అన్నాడు. యూనియన్ తరఫు ఏటో జ్ఞాపకం వస్తుంది. ఓ పొద్దుగా ఇప్పుడు యోగానికి ఇది ఇది ఇబ్బంది కదా, అందుకని స్వామి ఏం చెప్తున్నారు, దానికి ఒక ఉపాయం చెప్తున్నారు. ఎతో ఎతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం. ఎక్కడెక్కడైతే మనస్సు చంచలము అస్థిరంగా అక్కడ ఆగిపో, అంటే ఒక చోట నీ మనస్సు ఒక చోట స్థిరత్వం ఉండకపోవడానికి కారణం ఏంటి, అది ఇంకో చోట ఎక్కడ ఆగిపోయింది. ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నదో ఆ ప్రవాహం, మనస్సు ఎక్కడెక్కడ ఆగుతుందో, ఆగుతుందంటే వాళ్ళ మీద కోపమో అతిగా ప్రేమనో మమకారమో లేకపోతే వాళ్ళకి ఏదో కష్టం వస్తుందని 24 గంటలు దాని గురించి మననం చేయటమో, ఇవన్నీ కూడా అవే జబ్బు. దాన్ని ఏం చేయాలి, తతో తతో నియమ్య, దాన్ని అక్కడ నియమించాలి. ఏమని అసలు రక్షకుడు అండి, మన బిడ్డ గురించి ఎక్కడో ఉన్నారు, ఆ బిడ్డ గురించి దిగులు పడతాం. మనవా రక్షకుడు బిడ్డకి, ఎవరు రక్షకుడు, స్వామి. అందరి జీవరాశుల్ని నీవు రక్షించాకు నాను రక్షాకూడవరయ్యా రామచంద్ర అన్నారు. రామచంద్ర అసలు లోకాలకి రక్షకుడు నువ్వు కదయ్యా, నేను రక్షించడం నా బిడ్డని, నేనేదో చేయలేదని దిగులు పట్టడం ఏంటి. ఇటువంటి ఉపాయాల ద్వారా ఏం చేయాలి, దాన్ని నియమ్యేత, దాన్ని నియమించి ఏం చేయాలి, ఆత్మన్యేవ వశం నయేత్, ఆత్మ ఎందు లయింప చేయాలి. నయేత్, నయేత్ అంటే నయాన చేయాలి, భయాన చేయకూడదు. వచ్చాయి లేకపోతే డొక్క చెల్లుస్తాం, లేకపోతే ఇవాళ నుంచి భోజనం చేయను, లేదా ఉపోషాలు ఉంటాం, అట్లా భయం పెట్టకూడదు మనస్సుని. దానికి అలవాటైపోయింది కదా. ఒక చిన్నపిల్లాడికి ఏ విధంగా అల్లరి మాన్పించి చదువు నేర్పుతామో, లాలయేత్ చిత్త బాలకం. నువ్వు ఇదివరకు ఆ సంఘటన గుర్తు చేసుకుంటున్నావు ధ్యానం చేసేటప్పుడు, అతను నిన్ను అన్నాడని అంటే నువ్వు ఎవరిని అనలేదా, నువ్వు అని ఉంటే వారికి బాధ ఉండి ఉండదా. మరి వారికి బాధ ఉంటున్నప్పుడు నువ్వు ఇప్పుడు కానీ నిన్న కానీ మొన్న కానీ ఇప్పుడు అంటున్నావే, మరి అంటున్నప్పుడు అతను అంటున్నదే ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలి, మరి నీ గురించి ఇంకోటి కూడా జ్ఞాపకం పెట్టుకోవాలా. ఇదంతా ఈ ప్రపంచంలో జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయాల. ఒక మహనీయుడు మహత్తరమైన విషయం చెప్పాడంటే జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడో ఏదో చిన్న సంఘటన ఆయన విసుక్కున్నాడు, ఈయన కసురుకున్నాడు, ఈ విషయాలండి. ఏదో అతని సందర్భంలో అతను కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు, ఇప్పుడు నేను కరెక్టా కాకపోవచ్చు. ఈ విధంగా ఈ సంఘటనలను పెద్ద విషయాలుగా తీసుకోకుండా భగవత్ సంకల్పమే అనుకుని వశం నయ, నెమ్మదిగా నయాన ఆ సంఘటన నుంచి మనస్సును తీసుకొచ్చి ఆత్మయందు పరమాత్మయందు వసించేయాలి. పరమాత్మయందు నిలవాలి కానీ విషయములందు కాదు, సంఘటనల ఎందు కాదు, వ్యక్తుల ఎందు కాదు. మనం ఎవరిని ఉద్ధరించగలిగేది ఏం లేదు. మనం ఏదో మన పిల్లలు ఎక్కడో ఉంటారు, ఏదో చేయగలిగింది చేస్తాం, అందుకని వాళ్ళకి రక్షించి 24 గంటలు వాళ్ళని జ్ఞాపకం పెట్టుకుని దిగులు పడతామా, ఏమన్నా ప్రయోజనం ఉన్నదా, ఏమీ లేదు. చేయగలిగింది చేయటం, జరగవలసింది జరుగుతుంది, చూస్తూ ఉండటం, అది మానవుడు చేయగలిగేది. అది చేస్తూ మనస్సును ఆత్మయందు లయ నెమ్మదిగా నెమ్మదిగా స్థిరత్వం సంపాదించాలి. నయేత్ అంటున్నాడు కాబట్టి మీ మనస్సు ఎక్కడ చంచలం పొందుతోందో, ఎక్కడ ఆవేశం పొందుతోందో, ఎక్కడ ద్వేషము రోషము పొందుతోందో, ఆయా సంఘటనల నుంచి నయానా నెమ్మదిగా యువతలకు తీసుకురావయ్యా నీ మనసు. ఈ ప్రశాంత మనసం హి ఏనం యోగినం సుఖముత్తమం. ఆ విధంగా మనస్సు ప్రశాంతమ పడిపోతూ ఉంటుంది. ఎందుకని ఏ సంఘటనల మీద ఏ ఆవేశాలు పొందుతున్నారో దానికి ఏదో లాజిక్ చేసి దానికి సమాధానపరిచి వెనక్కి తెస్తూ వస్తున్నారు కదండి. ఇప్పుడు మనస్సు ప్రశాంతమైపోయి అప్పుడు అటువంటి యోగి ఉత్తమం సుఖం, ఉత్తమమైన సుఖం అనుభవిస్తూ ఉంటాడు. ఉపైతి శాంతరజసం, పరమశాంత స్థానాన్న బ్రహ్మభూతం అకల్మషం, అకల్మషమైనటువంటి బ్రహ్మ శాంత రజస్వరూపుడై బ్రహ్మభూతుడు, బ్రహ్మభూతుడు అంటాడు. అటువంటి సర్వము పరబ్రహ్మముగా, సర్వము నేనేగా భావన చేస్తాడు. చూడండి, ఒక చెయ్యి వెళ్ళి ఈ వేలు ఒక గోరు వెళ్ళి శరీరంలో ఇంకో భాగాన్ని పొరపాటున ఇలా గుచ్చి ఏదైనా గాయమైంది అనుకోండి, ఈ గోరు మీద కోపగిస్తామా, విశ్వమంతా నా దేహమే నేనే అన్న భావనలోకి వెళ్తాడు క్రమక్రమంగా ఆ అంతర్హృదయ యోగి. ఇంజన్నేవం సదాత్మానం యోగి వికత కల్మషః. ఈ విధంగా యోగ సాధన చేస్తూ సదా ఎల్లప్పుడూ అంటే కశ్యపు అరగంట కూర్చుని దేవాలయంలో చేయటమే కాదు, లేక గదిలో కూర్చున్నప్పుడు చేయటమే కాదు, దాని క్రమంగా. ఎందుకనంటేనండి, దేహంలో మనం చేసే ఉపాసన ఒక బిగినింగ్, ఆ తర్వాత ప్రపంచంలో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. సర్వము పరమాత్మ స్వరూపంగా భావన చేయటము, అప్పుడు అనుక్షణికంగా చేయటం. సో కొద్దిసేపు చేస్తూ అది అనుక్షణికం చేస్తాం ఆత్మ సాధన. సదా ఆత్మానం, దానివల్ల ఏమవుతుంది, యోగి ఆ ఆత్మయోగ సాధన, యోగ సాధన ద్వారా విగత కల్మషః మనస్సులో ఉండే దోషాలన్నీ తొలగించుకుంటూ ఉంటాడు క్రమక్రమంగా ఈ ప్రాసెస్లో. ఏమండి, ఇప్పుడు మనం కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు ఏవో విషయాలు, ఏవో చెడు సంఘటనలు జ్ఞాపకం రావటానికి కారణం సంఘటన కాదండి, మన మనస్సు దాన్ని ఆశ్రయించిన విధానం. మనస్సులో లోపం ఉండబట్టి అవి జ్ఞాపకం వస్తున్నాయి. లేదా మనం చేస్తున్న పని ఏంటి, పరమాత్మను ఉపాసించడం. ఇన్ వాట్ వే అవన్నీ, ఆ చిన్న చిన్న ఆ సంఘటనలన్నీ తీసుకురావాలండి. మనకు పరమాత్మకు సంబంధించిన విషయంలో ఇతరుల విషయాలన్నీ తీసుకొస్తామండి, అసలు అర్థమే లేదు. కానీ అలా వస్తూ ఉంటాయి. అంటే మన మనస్సు అభ్యాస వశం చేత అవి తెచ్చుకొస్తుంది. క్రమక్రమంగా దాన్ని యోగ సాధన ద్వారా వాటిని అంత దూరం ఉండేటట్టుగా, బయటే ఉండేటట్టుగా, బాహ్యాన్ బహిర్భాష్యాన్, బయట ఉండండి, మీరు ఏదైనా జరిగితే జరుగుండచ్చు, ఆ తర్వాత బయట ఉండాలి. అంతేగాని నేను ధ్యానంలో పరమాత్మకి ధ్యానం చేస్తున్నప్పుడు నా ఏ ఆత్మానుభవం లింక్ అవుతుందో అక్కడ మీకు స్థానమే లేదు, పోండి అని పంపించేస్తాను. ఈ సుఖేన బ్రహ్మ సంస్పర్శం, ఈ విధంగా బ్రహ్మము అనే వస్తువుతో సంస్పర్శ పొందుతూ బ్రహ్మస్పర్శ సుఖాన్ని, వస్తుస్పర్శ సుఖం కాదు, పరబ్రహ్మ స్పర్శ, మనస్సు పరబ్రహ్మ వస్తువుని సర్వత్రా వేయించేసి ఉన్న వస్తువుని స్పృశిస్తూ ఉంటే వచ్చే సుఖము అత్యంతం సుఖమశ్నుతే అని ఫ్లోగా చెప్తూ, ఇప్పుడు ఈ యోగ సాధనలో పరాకాష్ఠ చేసిన వచ్చిన వాడికి యోగ సాధన చేస్తూ చేస్తూ ఉండగా అతను ఒక స్టేట్కి వస్తాడు కదండి, ఆ స్టేట్లో ఆ యోగికి ఈ ప్రపంచం అంతా ఎలా కనిపిస్తుంది, అతని అనుభూతి ఎలా ఉంటుంది అని చెప్పుకొస్తున్నారండి. స్థిర చిత్తానుభవం అనమాట ఆ యోగ సిద్ధానుభవం. యోగములో సిద్ధి పొందినప్పుడు అతను ఎక్కడికైనా వెళ్ళిపోతాడా, లేదు మన మధ్యలోనే ఉంటాడు, ప్రపంచంలోనే ఉంటాడు, మనలాగానే ఉంటాడు. కాకపోతే అతని వే ఆఫ్ సీయింగ్, చూచే విధానంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. చూడండి ఎట్లా చెప్పుకుంటూ వచ్చారు, సర్వభూతస్థం ఆత్మానం, సర్వభూతాని చ ఆత్మని, ఏ పరమాత్మను నేను ఉపాసిస్తున్నానో, ఏ అమ్మవారిని నేను ఉపాసిస్తున్నానో వారు ఎక్కడున్నారంటే నాకు కనపడే అందరిలో ఉన్నారు. సర్వభూతస్థం ఆత్మానం, పరమాత్మ ఎక్కడున్నారు, నాకు కనపడే అందరిలో ఉన్నారు, అందరిలో వేయించే సర్వదా వేయించేసి ఉన్నారు. రాముడు ఎక్కడున్నారు, లోకో రమయతీతి, సర్వరూపాలు తానై వెలుగొందుతున్నారు అని భావన చేస్తాడు. సర్వభూతస్థం ఆత్మానం, అందరిలోనూ ఆ పరమాత్మ వేయించేసి ఉన్నారు. ఎవరు, ఇందాక మనం చెప్పుకున్న యోగ సాధన కంటిన్యూ చేస్తూ ఆ యోగ సాధనలో ఒక స్థితి, ఒక ఉత్తమ స్థితి సంపాదించుకున్న వాడి అనుభవం ఎలా ఉంటుందో చెప్తున్నారండి. సర్వభూతస్థమాత్మానం, నాకు కనపడే అందరిలో పరమాత్మ లేక ఆత్మ నా స్వస్వరూపము, నా స్వస్వరూపము వేయించేసి ఉన్నది. సర్వభూతస్థం సర్వభూతాని చ ఆత్మని, ఆత్మ అంటే నేనే కదండి. ఏమండి, ఆత్మ అంటే ఏదో పరాయ వస్తువు కాదండి. జీవో శివ, శివో జీవ, జీవుడే శివుడు, శివుడే జీవుడు. సర్వది నాకు కనపడే అందరిలోనూ నేను ఆత్మస్వరూపుడనై ఉన్నాను, వెలుగొందుచున్నాను అని అనుభవిస్తాటండి. తన కనపడే అందరిలో తాను చూసుకుంటాట. చూడండి, సర్వభూత నిచ ఆత్మని, ఈ కనపడే వాళ్ళందరూ ఆత్మ ఎందే ఉన్నట్టు, అందరిలోనూ పరమాత్మ ఉన్నట్టు, ఈ కనపడేదంతా పరమాత్మ ఎందే ఉన్నట్టు దర్శిస్తున్నట్ట. ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్రా సమదర్శన, అతనిలో వాళ్ళు అయిన వాళ్ళు, వీళ్ళు కాని వాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు, ఇవన్నీ పోతాయిటండి. అందరూ పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపంగా పరమాత్మ ఎందే అందరము ఉన్నట్టు దర్శిస్తాడండి. సమదర్శన, ఆ సమదర్శనం సంపాదిస్తాడు ఎవరు, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆత్మ సంయమ యోగి. యోమాం పశ్యతి సర్వత్రా, ఎవరైతే, కృష్ణయ్య చెప్తున్నాడు, అర్జున ఎవరైతే అంతటా నన్ను దర్శిస్తారో. కృష్ణుని దర్శించడం అంటే ఒక ఆకారం కాదండి, ఒక దేవాలయం మాత్రమే కాదండి, దేవాలయం ద్వారా ఉపాసిస్తున్నాం. మాం పశ్యతి సర్వత్రా, అంతటా ఎవరైతే నన్నే దర్శిస్తారో. రామదాస్ గారు చూడంటారు, శ్రీరఘునందన సీతారమణ శ్రితజన పోషక రామా కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపురామా అంటారు రామదాస్ గారు. చూడండి, కారుణ్యాలయ భక్తవరద నిన్ను కన్నది కానుపు. నిన్ను కన్నది కన్నదంటేంటి, అంతటా అన్ని రూపాలు రామయ్యేయే, రామతత్వమే అని ఎవడైతే చూస్తాడో వాడిదే జన్మ. మిగతా వాళ్ళు పుట్టే ఉంది, పుట్టకే ఉంది అని చెప్పడం. నిను కన్నది కానుపు రామాయే తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా. అంతటా నిన్ను దర్శించేటువంటి ప్రసాదాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతుంది. యుమాం పశ్యతి సర్వత్ర. రామదాస్ గారు చివరికి ఫైనల్లీ, నదులు వనంబులు నానా మృగములు విహిత ధర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం అన, అంత రామమయంగా కనిపించింది. సర్వభూతస్థం ఆత్మానం, ఎవడైతే, ఎవరు ఈ యోగ సాధన చేసేవాడు, ఆత్మయోగ సాధన, ఆత్మ సంయమం, మనస్సును ఆత్మయందు లభింపజేయటం అనే యోగ సాధన, ప్రాపంచిక విషయాలు వదిలేసి నిర్విషయ సాధన, తనలో తాను ఒక ఉపాసన చేస్తూ ఉంటే దానికి ఒక విగ్రహమో రూపమో ఇంకోటి సహాయం తీసుకోవచ్చు. బట్ మెయిన్ అది, యుమాం పశ్యతి సర్వత్రా, ఎవరైతే అంతటా ఆ పరమాత్మయే, నా ఇష్టదైవమే ఉన్నారు, శివాత్పరతరం నాస్తి, ఆ శివతత్వమే ఇన్ని రూపాలుగా నాకు కనిపిస్తోంది అని. యో మాం పశ్యతి సర్వత్రా, అంతటా నన్నే ఎవరు దర్శిస్తారో. సర్వంచ మయి పశ్యతి, అంతటి నాయందే సర్వమును, సర్వమునందు నన్ను ఎవరు దర్శిస్తారో. తస్యాహం న ప్రణశ్యామి, అప్పుడు అతను నన్ను దర్శించకపోవటం అనేదేం లేదు, నేను అతను కనపడను అనేది ఏముంది, యోగ సాధనతో అంత నేనుగా కనిపిస్తున్నాడు కదా. సత్యమే న ప్రణశ్యతి, ఆయన నాకు కనపడకుండా పోడు, నేను ఆయనకి కనపడకుండా పోడు. అందుకని ఇద్దరం లింకులోనే ఉంటాం. ఇప్పుడు అంతా ఇదంతా పరమాత్మ ఎందు దర్శిస్తూ, అందరి ఎందు పరమాత్మ ఉన్నారని దర్శించేవాడికి ఇంకా పరమాత్మని కొత్తగా పొందేదే ఉందండి, ఆయన దర్శించేదే ఉంది, నాకు ప్రత్యక్షం కాలేదు అనే ప్రశ్నే పోతుంది. సర్వభూతస్థితం యోమాం భజతి ఏకత్వమాస్థిత, ఎవరైతే అనేక వేరువేరు రూపాలుగా కనిపిస్తూ ఒకే పరమాత్మ ఇన్ని రూపాలుగా కనిపిస్తున్నాడు రా అన్నటువంటి ఐడియాని, ఏకత్వం అస్థిత, ఆ ఏకత్వాన్ని ఎవడైతే దర్శిస్తూ వస్తాడో, ఒకే పరమాత్మ రాజా రూపంలోనూ, మా స్నేహితుల రూపంలోనూ, మా ఆవిడ రూపంలోనూ, మా చెల్లెళ్ళ రూపంలోనూ, అక్కయ్యల రూపంలోనూ, ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందు వాళ్ళు, బెగ్గర్సు, క్లీనర్సు, అన్ని రూపాలుగా ఉన్నది ఒకే పరమాత్మ అనే భావన, అనే స్థిర ఎవడైతే స్థిరత్వం చేసుకుంటాడో, సర్వథా వర్తమానోపి, వాడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నప్పటికీ సయోగి మయి వర్తతే, అతను నాయందే ఉంటాడు, నన్నే ఆస్వాదిస్తాడు, హీ ఎంజాయ్స్ మీ, అంతే సింపుల్. సర్వథా సర్వథా, ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ. అందులో వ్యాస మహర్షి వాడిన వర్డ్ మాత్రం సర్వథా మయి, ఎల్లప్పుడూ నాయందే ఉంటాడు. అంతా పరమాత్మే అనుకున్నవాడికి కొత్తగా పరమాత్మ దగ్గరికి వెళ్ళవలసింది ఎక్కడుంది, అక్కడికి వెళ్ళిపోతాడు. ఆత్మౌపమ్యేవ సర్వత్రా సమం పశ్యతి అర్జున. ఆ యోగుల్లో కూడా ఎవరంటే పరాకాష్ఠకి వెళ్ళిపోయిన వాడు ఎలా ఉంటాడంటండి, సర్వత్రా ఆత్మౌపమ్యేవ, నా ఆత్మయే సర్వే సర్వత్రా వేయించేసి ఉన్నది, నేనే ఏమండి. ఒక ఆయన పది అద్దాలు ఉన్నప్పుడు ఒక ఆయన అద్దం చూసుకుంటే ఆ పది అద్దాల్లో వేరు వేరు ఆకారాలుగా కనబడతాయి, ఈ దృష్టాంతం చెప్పుకున్నాం కదా, అలాగే అన్ని అద్దాల్లో కనబడేది నేనే అనుకుంటాడు కదా, అలాగే ఈ యోగి ఆత్మ సంయమ యోగి అన్ని వైపులా చూస్తూ నా ఆత్మయే మమాత్మ సర్వభూతాత్మ, నా ఆత్మయే అందరిలో ఆత్మస్వరూపమై ఉన్నది, అంతా ఆత్మయే. అండి బంగారంతో ఉంగరాలు చేయించాం, ఇంకో 10 రకాల వస్తువులు చేయించాం, 10 రకాల వస్తువులు బంగారమే అని ఎవడికి తెలీదు. అంత స్వభావ సిద్ధంగా ఆత్మ సంయమయోగి ఈ కనబడేదంతా పరమాత్మయే ఇన్ని రూపాలుగా ఉన్నారు అని భావన అని అర్థం చేసేస్తుంటాడు, ఎంజాయ్ చేస్తాడు. సమం పశ్యతి యో అర్జున, ఎప్పుడైతే ఆ సర్వ సమం సర్వత్ర సమంగా ఉన్నటువంటి, అంతేగాని ఈయన వేదాంత అండి, ఆయన జ్ఞానం అండి, ఈయన గొప్పవాడండి, ఆయన తక్కువవాడండి, ఈయన అని అనే తేడా ఏముండదు. అందరిలో ఒకే పరమాత్మ ఉన్నారు. ఒకే పరమాత్మ జ్ఞానిలో కావచ్చు, అజ్ఞానిలో కావచ్చు, ఉన్నవాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, అందరిలో ఒక సమానంగా ఉన్నారు. సమం పశ్యతి యో దుఃఖ సుఖం వా ఎని వా దుఃఖం, అది సుఖం కావచ్చు దుఃఖం కావచ్చు ఏదైనా సరే. అంటే ఏంటి, ఒకరి వల్ల సుఖం వచ్చిందనుకోండి, అప్పుడు ఈ యోగి ఇతని సుఖం కాబట్టి పరమాత్మ ఎక్కువగా ఉన్నాడు, ఇతని వల్ల బాధ వస్తుంది కాబట్టి ఇతను నమ్మకూడదు, ఇతను కాదు అనే తేడా ఉండదు. ఒకరి వల్ల సుఖం వచ్చినా ఇంకొకరి వల్ల దుఃఖం వచ్చినా ఇతను పరమాత్మయే ఆత్మౌపం ఏవా అని ఎవరైతే సుఖదుఖాలకు అతీతంగా సర్వే సర్వత్రా ఆత్మను మాత్రమే చూస్తారో సయోగి పరమో మతః, అటువంటి యోగి యోగ సాధనలో పరాకాష్ఠ వెళ్ళినట్టు అని నా అభిప్రాయమయ్యా అని చెప్పేశాను. ఇప్పుడు స్వామి ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకుంటూ ఉంటే అర్జునుడు వారు ఇంటర్వ్యూన్ అయ్యారండి. అయ్యా అంత పరమ ఏమండి, ఎవరన్నా మన బాధిస్తుండే ఓ పరమాత్మ ఈ రూపంగా ఉన్నది నువ్వేనయ్యా అనిపిస్తుందా? ఎవరైనా దూషిస్తూ ఉంటే పరమాత్మ ఈ దూషించేది కూడా నువ్వే నీ నేనే నువ్వేనయ్యా, లేక నేనే దూషించేవాడి రూపంలోను, పూజించే వాళ్ళ రూపంలోను, మెచ్చుకునే వాళ్ళ రూపంలోను, దెప్పిపొడిచే వాళ్ళ రూపంలోను నేనే ఉన్నాను అని అనిపిస్తుందండి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ మాత్రం ఈ కనపడే మత్త పరతర నాణ్యత్ కించిదస్తి, నాకు వేరుగా ఏ రూపం లేదా ఇవన్నీ నా రూపాలయా అంటుంటే అంటూనే ఆయన లేపాయి ఈయన లేపాయి అని అర్జునుడికి మళ్ళీ లిస్ట్ ఇచ్చాడు. అనగా ఈ చావు పుటకలకి సంబంధం లేనటువంటి ఒక కనుక అనుభూతి ఆస్వాదన చేస్తున్నారన్నమాట కృష్ణయ్య. మనకు ఎవరి వల్ల సుఖం వస్తుందో వారిని పరమాత్మ రూపాలు అనుకోవడం కష్టం కాదు, కానివ్వండి ఎవరి వల్ల బాధ వస్తుందో వారు కూడా పరమాత్మయే రూపాలుగా ఉన్నారు అనేది కుదురుతుందా అండి? ఈజీ జాబ్. అందుకని అర్జునుడు ఇంటర్వ్యూన్ అవుతున్నారు. యో అయం యోగత్వయా ప్రోక్త సామ్యేనా మధుసూధన, ఓ మధుసూధన నీకు సుఖం కలిగించేవాళ్ళు దుఃఖం కలిగించేవాళ్ళు అందరూ నేనే నా ఆత్మస్వరూపమే అని అనుకోమంటున్నావు, ఏ యోగస్థితి గురించి నువ్వు ఉపన్యసిస్తున్నావో అది అటువంటి సామ్యస్థితి ఏదైతే ఉందో ఏతస్య అహం న పశ్యామి, నువ్వు చెబుతున్నావు నేను వింటున్నాను అది గొప్ప స్థితి, కానీ నాకు అలా అనిపించట్లా, అది దొరకట్లా, నాకు అలా అనిపించట్లా. ఎవరైనా మనం దూషిస్తే మంచివాడు అనుకుంటాం, దూషించక మన దూషిస్తే ఓ నాయన వీటి సంగతి చూద్దాం అనుకుంటాం, ఇంకోటి పొగుడుతుంటే ఆహా మనని గుర్తించాడు కదా అనుకుంటున్నాం. కానీ ఈ ఇద్దరు ఒకే పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపాలు అని ఎలా అనిపిస్తుందయ్యా? ఏతస్య అహం న పశ్యామి, నువ్వు చెప్తున్నా అంతా నేనే ఇన్ని రూపాలుగా ఉన్నాను అని ఆత్మయే ఇవన్నీ, శివుడియే ఇవన్నీ, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయొచ్చండి. పరమాత్మయే ఇన్ని రూపాలుగా ఉన్నారు, పరమశివుడే ఈ రూపంగా ఉన్నారు, కృష్ణయే ఇన్ని రూపాలుగా ఉన్నారు, నేనే ఇన్ని రూపాలుగా ఉన్నాను, రాముడే ఈ రూపాలుగా ఉన్నాను, వీటన్నిటి అర్థం ఒకటేనండి. అటువంటి స్థితి ఎలా వస్తుందండి? ఏమంటే మన ఇష్టదైవం రాముడు, ఎవరన్నా సహాయం చేస్తే రాముడు ఈ రూపం ద్వారా సహాయం చేశాడు అని అనుకుంటాం, కానీ ఎవరన్నా మనని బాధిస్తే రాముడు ఈ రూపం ద్వారా నన్ను బాధించాడు అనుకుంటామండి అనుకో. అయితే ఈ స్వామి అమ్మకి ఈయనకి నాకు 500 కావాలంటే సరే తీసుకో రజా అని ఇచ్చాను అనుకో, ఆహా అమ్మవారి దైవాలను మీరు ఇచ్చారు అని. ఆయన ఎవరో ఏమయ్యా నీకు బుద్ధి లేదని, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదో వస్తువు తీసుకుపోయో, లేకపోతే ఏదో బాధ కలిగించో చేస్తే ఆ అమ్మవయ్యే ఈ వస్తువుని ఈ విధంగా చేసింది లేక ఈ బాధ కలిగించింది అనుకోగలుగుతున్నాడా? సాయం చేసిన వాడిని అనగలను, కానీ బాధించిన వాడిని ఎలా అనగలుగుతాం? ఇక్కడ ఏమంటున్నారు ఈయన, సుఖం వా ఏది వా దుఃఖం, నీకు సుఖం రాని దుఃఖం రాని అంతా ఆత్మయే, సుఖం వా ఏది వా దుఃఖం ఆత్మౌపమ్యేవ సర్వత్ర సమం పశ్యతి సయోగి పరమో అంటున్నాడు ఆయన. సుఖం వల్ల వచ్చినా దుఃఖం వచ్చినా ఆత్మయే ఇన్ని రూపాలుగా ఉన్నారు అని ఏ యోగి ఆస్వాదిస్తాడో అందరికన్నా అతను గొప్పవాడు అని సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ అంతటి యోగస్థితికి ఎలా వెళ్ళడం? ఏతచ్చహం నపశ్యామి, నాకలా లభించట్లేదే. ఎవడైనా మెచ్చుకుంటే దేవుడి దేవల మెచ్చుకున్నాడు అనుకోవచ్చు, ఎవడో తిడితే దేవుడి దేవులు తిట్టాడు అంటామా? కానీ ఉన్న సత్యం అది. చంచలత్వాత్ స్థితిం స్థిరాం జబ్బు కనిపెట్టాడు అర్జునుడు. నా స్థితి ఎలా ఉందంటే చంచలంగా ఉంది మనస్సు. అంటే ఏంటి, ఎవడైనా మన్నీ మనకి సహాయం చేస్తే ఆహా మంచివాడు అనుకుంటున్నాం, ఎవరో దూషిస్తే చిచి వీడిని నమ్మకూడదు అనుకుంటున్నాం, ఎవరో మోసగిస్తే వీడు అంత చూడాలనుకుంటున్నాం. ఈ విధంగా మంచి చెడులు అనిపిస్తున్నాయే కానీ అంతా పరమాత్మయే అనే భావన, అనే అనుభూతి, అనే ఆస్వాదన నాకు కలగటలేదయ్యా, నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది అని. చంచలం హి మన కృష్ణ, కృష్ణయ్యా నా మనసు చంచలంగా ఉందయ్యా, నువ్వు చెప్తున్నావు నిశ్చలం చేయి, ఆత్మయందు నిశ్చలం చేయి అంటున్నావు, కానీ నా మనసు చంచలంగా ఉంది. ఎవరైనా మంచివాడిని చూసినప్పుడు ఓ రకంగా ఉంది, చెడువాడిని చూసినప్పుడు ఇంకో రకంగా ఉంది, ఇష్టమైన వాడిని చూస్తే ఓ రకంగా ఉంది, అయిష్టమైన వాడిని చూస్తే ఇంకో రకంగా ఉంది, నా మనసు చంచలంగా ఉందయ్యా. ప్రమాధి బలవత్ దృఢం, అది కూడా ఎంత ఉంది, అసలు దాన్ని పట్టుకుంటే ఆగేటట్టుగా లేదు. ఆ కోపం వస్తే మన మాట కాదంటాడా ఆయన సంగతి చూద్దాం అని మూడ్లోకి వెళ్ళాం, కానీ నేనే ఇన్ని రూపాలుగా ఉన్నాననే భావన అప్పుడు గుర్తుకొస్తుందండి, రావట్లేదండి. అత్యంత ప్రమాధి చాలా, నాకు ఒక్కసారి మరుపు ఏర్పడుతోంది. ప్రమాధి బలవత్ దృఢం, చాలా బలంగా దృఢంగా ఏర్పడుతోంది. సహాయం చేసిన వాడు పరమాత్మ ఈ రూపంగా ఉంది మీరు చేశారని అనుకోవాలి అంటే పెద్ద కష్టం కాదు, కానీ మన్ని బాధించేవాడు పరమాత్మ ఈ రూపంగా ఉండి మీరు కదా బాధిస్తున్నది అని అనుకుంటారండి, అనుకోవట్లేకపోతున్నామయ్యా. ప్లస్ ఇటువంటి మనస్సు చంచలంగా ఉండటం వల్ల నాకు ఇలా నా పరిస్థితి ఈ విధంగా ఉందయ్యా, నువ్వు చెప్పినా నేను ఆ విధంగా అనుకోలేకపోతున్నాను, సర్వము ఆత్మయే అని అనుకోలేకపోతున్నాను. తస్య అహం నిగ్రహం మన్యే, ఈ మనస్సును నిగ్రహించడం అనేది వాయోరివ సుదుష్కరం. గాలిని ఎవడైనా నిలపగలడండి? ఇంకా ఎవడే గాలిని బంధించలేనట్లే ఈ మనస్సుని నిశ్చలంగా, అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, మా ఆవిడ నాకెంతో సేవ చేసినా లేక ఊరికే తిట్టినా, ఓ పరమాత్మ ఈ రూపంగా ఉన్నారు మీరు కదా లేక నేనే కదా అనే భావన ఎలా ఏర్పడుతుందయ్యా, నా మనసు చంచలంగా ఉందయ్యా మీరు చెప్పిన, అసలు ఆవేశపడిపోతుంది. అది కూడా బలవత్ దృఢం. ఆగవమ్మా పెద్దవారు చెప్పారు, కృష్ణ పరమాత్మ చెప్పారంటే కూడా ఆగదులు ఆ మనసు, అటువంటిది మా పరిస్థితి. అటువంటి మనస్సుని నిగ్రహించడం ఇంపాజిబుల్, సుదుష్కరం అని నేను అనుకుంటున్నానయ్యా. మీరు చెప్పేదేదో చెప్పారు కానీ మనస్సును నేను నిలపలేను అంటే అప్పుడు కృష్ణయ్య స్టార్ట్ చేస్తున్నారు దాన్ని రిప్లై. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం, ఈ మనస్సుని చంచలమైన ఈ మనస్సుని, చంచలం అంటే ఏంటండి, ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద ఆవేశం, ఒకరి మీద కోపం, ఒకరి మీద మమకారం, ఒకరి మీద భక్తి, ఒకరి మీద గౌరవం, ఆహా మహానుభావుడు ఈయన గొప్పవాడు అనుకుంటాం, ఇంకోటేమో తక్కువవాడు అనుకుంటాం. ఈ మనస్సుకి అనేక రకాలు కనబడుతుంది కదా, ఈ విధమైనటువంటి మనస్సు యొక్క చాంచల్యం ఉంది చూచావు. వాస్తవానికి సత్యమేముంది, పరమాత్మ ఒకే పరమాత్మ ఇన్ని రూపాలుగా ఉన్నారు మనకు అనేకంగా కనిపిస్తోంది. ఈ మనస్సుని నిగ్రహించటము అనేది కష్టమే, నిజమేనయ్యా నువ్వు చెప్పింది. అసంశయం అంటే కృష్ణ పరమాత్మ సమాధానం చెప్తున్నాడు, నువ్వు చెప్పింది కరెక్టే అర్జున, ఈ మనస్సుని నిశ్చలం చేయటం అనేది కొంచెం కష్టమైన విషయమే. అసంశయం, దేర్ ఈజ్ నో డౌట్. మనో దుర్నిగ్రహం చలం, దాని నిగ్రహాన్ని దాని చలనాన్ని నిగ్రహింపజేయటం